ఆ 1 రూపాయి పుచ్చుకొని నేను మెల్లగా బజారుకు బయలుదేరాను. జాగ్రత్త సుమానాయన అని మంగళాశాసనం చేస్తూ మా అమ్మ వీధిగుమ్మం దాకా వచ్చి సాగనంపింది. ఇది వింటుంటే నీకు నవ్వొస్తోంది, నేను గుర్తించకపోలేదు, కానీ నువ్వు చేస్తున్న ప్రయత్నం ఎలాంటిదో మర్చిపోయావు. తన తాహతు తాను గుర్తించుకునే యోగ్యతే ఉంటే నీకే కాదు మన ఆంధ్రజాతికే ఇప్పుడు ఇలాంటి గతి పట్టకపోను. కాకపోయినా ఆ 1 రూపాయి పుచ్చుకుని బయలుదేరిన నేను అప్పుడు 1,00,000 రూపాయలు చేతిలో ఉండినంత ధీమాగా ఉన్నాను. ఇది గుర్తించగలవా? ముందు ముందు జాతి నిర్ధరించే మహానుభావుడే పుట్టుకు వస్తాడో, సర్వనాశనం తెచ్చిపెట్టే క్రూరుడే పుట్టుకు వస్తాడో తెలియకపోయినా గర్భవతి అయి ఉండిన లేజవరాలిని సభ్యలోకం నెత్తిమీద పెట్టుకుంటుంది. గర్భరక్షణకు అనేక విధులు సూత్రాలు ఏర్పడి ఉన్నాయి. బానిస చిత్తవృత్తికి వర్తకంలో ఉండిన విశిష్టత బోధపడదు, కానీ ఆ రూపాయి చేతిలో ఉండిన నేను అప్పుడు అలాగే ఉన్నాను. ఏమంటే ఆ 1 రూపాయి నన్ను ఆకాశానికి ఎత్తెయ్యనూవెచ్చు. తాను నుసి అయిపోయి నాకు నామరూపాలు పుట్టకుండానూ చెయ్యవచ్చు. ఏమైనా నా ఆశ, మా అమ్మ ఆశ ఆ 1 రూపాయి మీద సుడి తిరుగుతూ ఉన్నాయి. కాక నాకు వర్తకం నడుస్తుందో నడవదో ఆ 1 రూపాయి తేల్చేస్తుంది. ఒక్క మనిషి జీవితం వెలుగుతోనో చీకటితోనో నింపేయగల రూపాయి అది. నువ్విది అవగాహన చేసుకోగలవా? మనిషికి వన్న తెచ్చేది ప్రవర్తనే గాని ఒడ్డు పొడుగు కాదు. అలాగే రూపాయికిన్ని వన్న తెచ్చేది విలువే కానీ పనివాడితనం కాదు. లక్షాధికారి చేతిలో ఉంటే రూపాయి ఒక చిల్ల పెంకుతో సమానం, నిరుపేద చేతిలో ఉంటే అది ఒక పెద్ద కాసు. ఇది మనిషి తాహతును బట్టి ఏర్పడ్డ వ్యత్యాసమే గాని రూపాయి విలువలో తేడా లేదు. గమనించావా? ఆ రూపాయి చేతికి రావాలంటే మాత్రం లక్షాధికారి భిక్షాధికారి చూపించవలసిన పురుషకారం ఒకటే, భిన్నం కాదు. కనుక పురుషకారం బాగా వినియోగించుకోవడంలో ఉంది, కానీ పెట్టుబడి హెచ్చు తక్కువలలో లేదు విజయం. ఆదిలో నెలకి 4 రూపాయల జీతం మీద విజయనగరం సంస్థానంలో నౌకరుగా ప్రవేశించిన జోగి జగన్నాథరాజు క్రమాంతరాల మీద దీవానై ఆ సంస్థానమే కాదు చివరికి ఆ రాజునే ఏలాడు. నీకిది తెలుసా? ఏవంచ దమ్మిడి అయినా అప్పు పుట్టదనుకున్న నాకు ఆదర పురస్సరంగా ఆ రూపాయి అప్పు దొరకడంలోనే ఉంది విశేషం. అంటే ఏమిటో బోధపడిందా? ఆ రూపాయి ఒక భిక్షకుని మైనరు కొడుక్కి కూడా విలువ ఉందని నిరూపించిన దీటురాయి. అయితే దాని విలువకెప్పుడూ భంగం లేదు, మరి నా విలువ కూడా భంగపడకుండా ఉండేటట్టు చూసుకోగలిగితే? ఏ పనికి పూనుకున్నా కర్త అయిన వాడు గుర్తించుకోవలసిన మూల సూత్రం ఇది. పనిచేసేవాడికి పరికరాలు కాదు ప్రధానం, దీక్ష ఏకాగ్రతను. పరికరాలు జడాలు, వాటికి స్వతఃప్రవృత్తి లేదు. కర్త తన సత్తా అంతా వాటి యందు నిక్షిప్తం చేస్తేనే అవి ఉద్దిష్ట ప్రయోజనాలు సాధించి పెడతాయి. ఉద్యమాలకు దైవిక రాజకీయాల కంటే సోమరితనం ఎక్కువ ప్రతిబంధకం. అది అలుముకుందా ఇక ఎంత సాధన సామగ్రి ఉండినా కర్తకి విజయం లేదు. అయితే ఇలాంటి విలువలన్నీ నాకప్పుడు తెలియవు. నిజమే, ఉత్సాహము ఆశామాత్రం అంతమాత్రంగా ఉన్నాయి. ఆ బయలుదేరడం ఎక్కడో రూపాయలు గుట్టలు పడి ఉండినట్టు, మొయ్యగలిగినన్నీ అవి తెచ్చుకోవడానికి నేను ఉడుతున్నట్టు అనిపించింది. నేను గుమ్మం దిగేటప్పటికీ భావాంబర వీధుల్లో ఎక్కడికెక్కడికో ఎగిరిపోసాగింది నా మనస్సు. కానీ రైలు పట్టాలు దాటేటప్పటికీ ఆగు అంటూ గుండెల మీద చెయ్యి వేసి నన్నెవరో గుంజేసినట్టు, వెళ్ళి ఏమి వర్తకం చేస్తావో అని నిలవతీసి అడుగుతున్నట్టు అయి ఠక్కున ఆగిపోయాను నేను. వాస్తవమే, ఏమి వర్తకము చేయడం? వర్తకం వర్తకం అన్న ఉగలాటమే గాని ఏమిటా వర్తకం అన్న ఆలోచనే కలగలేదు నాకు అప్పటి వరకు. అంచేత ఇది స్ఫురించేటప్పటికీ నేను నిర్విణ్ణున్నైపోయాను. తీరా సరుకు కొందామని బయలుదేరేటప్పటికీ ఇలాంటి గుంజాటన కలగడం నాకు నా వర్తకానికి ఏదో విఘాతం మూడిందన్నంత నిరుత్సాహం కలిగించింది. నిజంగా అప్పటి నా చిత్తక్షోభ నువ్వు గ్రహించలేవు, నేను విడమరిచి చెప్పలేను ఎంతకంటే. కానీ సరిగ్గా ఆ సమయాన బండి కావాలా అంటూ నన్ను ఒక జట్కా మనిషి నా మదాన ముఖం బట్టి అడిగాడు. దాంతో నేను ప్రకృతిలో పడ్డాను. వెంటనే డబ్బు రావాలి కానీ ఏమి వర్తకం అయితే ఏమి అని నన్ను ఎవరో సముదాయించినట్టయింది. నిజమే అనుకున్నాను నేను. నేను అనుకోకుండానే అడుగు ముందుకు పడింది. నిలిచిపోయి ఉండిన నేను బజారు కేసు నడుస్తున్నట్టు నాకు తెలిసేటప్పటికి దామోదరరావు హోటల్ ముందు నిలబడి ఉన్నాను నేను. ఎడ తెగని అంగళ్ళకి అదే మొదలు. కుడివైపున నడివీధిలోనే పూల అంగళ్లతోనూ, ఎడమవైపున పుస్తకాల అంగడితోనూ ప్రారంభమైన ఆ బజారులో వెళ్లిన కొద్దీ ఉప్పు చింతపండు అమ్మే చిల్లర అంగళ్ళ మొదలుకొని బంగారము రత్నాలు అమ్మే పెద్ద అంగళ్ళ దాకా అన్ని రకాలవి ఉన్నాయి. నిర్ధారణ లేకుండా బయలుదేరిన నా కళ్ళకి అవన్నీ ఉజ్వలంగానే కనపడ్డాయి. కొనుక్కునేవాళ్ళు ప్రతి అంగడిలోనూ ముసురుకుంటూనే ఉన్నారు. నాగరిక జీవితానికి వాటిలో అనవసరమైన అంగడి ఒక్కడీ లేదు. ఇంతేకాదు, శ్రద్ధగా చూసుకుంటే లాభం చేకూర్చని దీన్ని ఒక్కటీ లేదు. నా కళ్ళు చెదిరిపోయాయి. నగల అంగళ్లలో బీరువాలలో ఉండిన వెండి సరుకు చూసేటప్పటికీ మనస్సును చెదిరిపోయింది. దీంతో ఆలోచన కసింత ఎగిరిపోయింది. చూడగా చూడగా ఇది కాదు మార్గం అని తోచింది. వెంటనే బయలుదేరి ఎవళ్లతోనూ మాట్లాడకుండా కోటగుమ్మం దగ్గర నుంచి పెద్ద మసీదు దాకాను, మళ్ళీ పెద్ద మసీదు దగ్గర నుంచి కోటగుమ్మం దాకాను ఎడా పెడా చూసుకుంటూ 4-5 మార్కులు తిరిగాను. అలా తిరగడంలో మొదటి మాటు కూరల అంగళ్ళు కూడా గొప్పగానే కనపడ్డాయి. రెండో మాటు నా చూపు కిళ్ళి అంగళ్ళ మీద పడింది. మూడో మాటు కిరాణా అంగళ్ళ మీద వాలింది. 4వ మాటు స్టేషనరీ అంగళ్ళ మీద ప్రసరించింది. చిట్ట చివరికి బట్టల అంగళ్ళ మీద లగ్నం అయింది. నవ్వు వస్తుంది కదూ నీకు, ధర్మమే. ఆ 1 రూపాయి పుచ్చుకుని లక్షల విలువ గల ఒక అంగడిలో ప్రవేశించినప్పుడు నాకు వచ్చింది నవ్వు. అయితే నీలాగా 1 రూపాయి కాదు కానీ ఈ వర్తకుడును ఆదిలో 100 పెట్టాడే కానీ 100,000 పెట్టలేదు. పెట్టలేదులే అని నాకెవరో ధైర్యం చెప్పినట్టయింది. దానిమీద దేవుడు మేలు చేస్తే ఈ 1 రూపాయితోనే నేను ఇంత అంగడి చేస్తాను అనుకున్నాను. అనుకుంటూనే సాహసించి వెళ్లి అంగడిలో చతికిలబడ్డాను. బీరువాల కేసు చూస్తూ నన్ను చూడడంతోనే ఏమి కావాలని అడిగాడు వర్తకుడు. ఆ ప్రశ్న వినగానే బతికామనిపించింది నాకు. ఏమి తెచ్చావు అని అడగలేదు, నయమే అనుకున్నాను. అప్పటికొక బ్రాహ్మడు పెద్ద బేరం చేస్తున్నాడు. పెళ్లికి రకరకాల బట్టలు కొనడానికి వచ్చాడు ఆయన. ఆ బేరం తెమిలేటప్పటికి 4 రకాలు కళ్ళబడతాయి, ధరలను తెలుస్తాయి, ఏమి కొనడం సులభంగా తెలుసుకోవచ్చు. ఈ ఊహతో నేను నా విషయమే తొందరలేదు, ఆ బేరం కానివ్వండి అన్నాను. చూస్తూ చూస్తూ ఉండగా 1/2 గంటలో 800 రూపాయల సరుకు కొని పట్టించుకు వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మడు. అప్పటికి నా ఎన్నిక కూడా స్థిరపడిపోయింది. 1 పట్టుచీర 150 రూపాయలకు పుచ్చుకున్నాడు ఆయన. సేలం పట్టుచాపు 125 రూపాయలకు, మధుపర్కాలు 280 రూపాయలకు పుచ్చుకున్నాడు. అలాంటి వాటిలో ఎంత అయినా లాభం కొట్టవచ్చు, కానీ ఈ ఊహల వల్ల నాకేమి ప్రయోజనం? పోగా ఇక నా కంటికి తువాళ్ళు ఆనాయి. పావలాకొకటి చొప్పును పుచ్చుకున్నాడు ఆయన. ఈ లోపన నేను ధోరణి సరిచేసుకుని నాకు 4 తువాళ్ళు కావాలి, నా సొంత వాడకానికి కాదు, మారుబేరానికి అమ్ముకోవడానికి. నాకు కాఫీ డబ్బులు మిగిలేటట్టు ఇవ్వండి అన్నాను మెల్లగా. ఎప్పుడైనా బజారుకు వెళ్ళి సాదా కూరలు కొనడం తప్ప అప్పటిదాకా స్వతంత్రించి నేనేమీ కొని ఎరుగను. అయినా ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే ఆ వర్తకునితో నేనప్పుడు ఎంత పొందికగా ఎలా మాట్లాడగలిగానో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. కానీ తర్వాత వర్తకులకు పెట్టుబడి కంటే ముందు మాట పొందిక చాలా అగత్యం అని బాగా తెలిసి వచ్చింది. అందుకు ఫలితంగా ఆ వర్తకుడు మూర్తికి ఒక కాణీ తగ్గించుకో అన్నాడు. బేడ డబ్బులు లేకపోతే తిరిగినందుకు కూలీ అయినా కిడుతుందా అని నేను ఎదురడిగాను. వెంటనే వర్తకుడు మొత్తం మీద 5 కానులు అన్నాడు. నేను బదులు చెప్పక మిడుతూ చూసి ఊరుకున్నాను. అవ్యవధానంగా వర్తకుడు 6 కానులు అన్నాడు. దాని మీద నేను 2 కానులు మీకు సిగరెట్టుకు చాలవు, నాకు మాత్రం అరకప్పు కాఫీ వస్తుంది అన్నాను. ఎవరు బాబు మీరు అని అడిగాడు ఆయన. మేము బ్రాహ్మణం అన్నాను. రూపాయి గుడ్డి గవ్వగా భావించే కులంలో పుట్టి మా కోమట్లని మించారే పంతులు గారు అంటూనే ఆయన రూపాయి పుచ్చుకుని 4 తువ్వాళ్ళు 2 అనాక్లాసులు నా మీద పడేశాడు. 14 అణాలతోనే వర్తకం జరిగితే ఆ 2 అణాలు చేర్చడం వల్ల అది మరింత పెరుగుతుందిగా. అంచేత ఆ 2 అణాలు ఆయనకిచ్చేసి ఒక చిన్న అంగవస్త్రం కూడా పుచ్చుకున్నాను నేను. శభాష్, సరుకు కొనడంలోనే 2 అణాలు లాభం, అమ్మకంలో మరో 2 అణాలైనా మిగలకపోతుందా? ఇదిలా ఉండని, ధారాళంగా పావులా పలికిన తువ్వాలు వర్తకుడు నాకు 3 అణాలన్నరకే ఇచ్చాడంటే 800 సరుకు కొన్న ఆ బ్రాహ్మడి కంటే నా ఎక్కువేమిటి? అదే వర్తక రహస్యం. ఇది ఇలా ఉండని, అంతరువులు ప్రతిదానిలోనూ ఉంటాయి. ఈ జ్ఞానం ఉండి మసులుకుంటే ఏమీ బాధ ఉండదు. ఇక ఉన్నదల్లా ఏమిటంటే అప్పటిదాకా నేను ఒక భిక్షుకుని కొడుకుని, కానీ నిమిషంలో వర్తకుణ్ణైపోయాను. మరి నీ సంగతి? ఘనాంత స్వాధ్యాయి కొడుకువు నువ్వు, ఏలాందారువును కానీ క్షణంలో బానిసవైపోవడానికి సిద్ధపడుతున్నావు. అంతరం ఏమైనా తెలుస్తోందా? బానిస కంటే ముష్టివాడు కూడా స్వతంత్రుడే సుమా. తెలుసా, సభ్యత ఎక్కడ, ఈ చిత్తవృత్తి ఎక్కడ? చేతల్లో అధమవర్ణమా, లెక్కల్లో అగ్రవర్ణమా? ఐహిక జీవితం తప్పనప్పుడు ఐహిక జీవిత విధానాలకు దూరంగా ఉండకుండా ఉంటే ఎంత బాగుండేది. మన మతకర్తలు జన్మకి ప్రాధాన్యం ఇచ్చి ఉండకపోతే ఎన్ని పరజాతులతో సంపర్కం కలిగినా మన జాతీయత ఇప్పటిలాగా రసాభాస అయిపోకుండా ఉండేది కాదు. పోగా, లక్షలాది సరుకుంది కనుక అంగడి పెట్టు కూచున్నాడు అతను. మరి నేనేమిటి చేయడం? మూటలు భుజాన వేసుకుని చాలామంది దేవాంగులు వీధి వీధికి ఇంటింటికి తిరుగుతూ ఉంటారు చూశావా? నాకు అదే దారి, తప్పే. ఏ అలా చూస్తావే, ఇంటింటికి తిరిగి తువాళ్ళు అమ్ముకోవడం నామోషి పనిగా తోస్తోంది నీకు కాదు? అయితే చెంబు పుచ్చుకుని ప్రతి గుమ్మము ఎక్కడం కంటే నువ్వు చెడ్డదా అది? కొంగు చాపుకుని ప్రతి ఆఫీసుకి తిరగడం కంటే నువ్వు హీనమాది? ఆ మూర్తులైదు 5 రత్నాలన్నట్టు ముడిసిపోతూ తిన్నగా ఇన్నిస్పేటకి బయలుదేరాను నేను.